गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारो व्याप्तं येन चराचरम् एतत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः।
ఒక గురు పరంపర 19th century 20th century లో ఆవిర్భవించింది. అదే టైంలో సైంటిఫిక్ డిస్కవరీస్ కూడా చాలా అద్భుతంగా జరిగాయి ప్యారలల్ గా. అదే టైంలో ఎకానమిక్ రెవల్యూషన్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. అదే టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ పొలిటికల్ రెవల్యూషన్స్ అన్ని ఆ టైం అప్పుడే ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ రెనైసెన్స్ అంటే రూసో క్యాంట్ మార్క్స్ ఆల్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఫ్యారడే సైంటిఫిక్ కమ్యూనిటీలో చూసుకుంటే డాల్టన్ నైల్స్ బోర్. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఆ సైంటిస్టులు ఈ పొలిటికల్ రెవల్యూషన్స్ అవి అప్పుడు వచ్చినవి మార్గదర్శకంగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. రెవల్యూషన్ వచ్చి ఏం ఆగిపోలే. రూసో రాసినటువంటి ఆ డెమోక్రాటిక్ ఎస్సే ఇప్పటికీ కూడా మానవ జాతికి ఒక ఆదర్శం. ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ ఉండాలి, మనిషి తనను తాను పరిపాలన చేసుకోవాలి, దాన్ని స్వరాజ్యము అంటాం మనం ఆధ్యాత్మిక భాషలో. అది ఎప్పుడైతే దేశానికి ఉత్పాదిస్తామో ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం. బట్ యాక్చువల్ గా ద ఇండిపెండెన్స్ ఈజ్ ఇండివిజువల్ స్వరాజ్యము. ఆ స్వరాజ్యము ఎప్పుడైతే అనేక మందితో కూడుతుందో సామ్రాజ్యం అవుతుంది, ఎంపైర్ అవుతుంది. స్వరాజ్యము సామ్రాజ్యము అంతేత ఏ వ్యక్తి అయితే ఒక పరమ నిష్ఠతో తనని తాను గెలుచుకోగలుగుతాడో స్థాయిలాగా ఆటోమేటిక్ గా ఆయన సామ్రాజ్యాధిపతి అయిపోతాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ ప్రిన్సిపల్ మనకు అర్థమవుతే ఈ క్లాసులు ఎందుకు పెడుతున్నామో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత లాహరీ మహర్షి పరమహంస యోగానంద గ్రూప్ వచ్చింది. 1828 సెప్టెంబర్ లో పుట్టాడు లాహరీ మహర్షి. 30th సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ నెల చాలా విచిత్రమైనటువంటి నెల. చాలా మంది గురువులు సెప్టెంబర్ లో ఈయన యొక్క జీవిత విధానంలో చాలా ప్రముఖ పాత్ర దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాస అనేటటువంటిది వైద్య ఫర్ ఎనీ లైఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎనీ లైఫ్ మినరల్ లైఫ్ కి శ్వాస కావాలి, ప్లాంట్ లైఫ్ కి శ్వాస కావాలి, యానిమల్ లైఫ్ కి శ్వాస తప్పదు, ఋషుల యొక్క జీవితానికి శ్వాస కావాలి. ఇక్కడ శ్వాస అంటే ఏంటో తెలియాలి. శాసన ఇచ్చేటటువంటి అస్త్రము శ్వాస శాస్త్రము. అంటే నిన్ను ఏది శాసిస్తుంది అది శాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, జంతు శాస్త్రము. శాస్త్రము అంటే ఏంటి? వాట్ లాస్ యూ ఫాలో, మీరు ఏ నియమాలను పాటిస్తారు. కెమిస్ట్రీ చదివేవాడు రసాయన శాస్త్రం చదివేవాడు ఆ నియమాన్ని పాటిస్తాడు, భౌతిక శాస్త్రం చదివేవాడు ఈ నియమాన్ని పాటిస్తాడు, ఆయుర్వేద శాస్త్రం చదివేవాడు ఆ నియమాన్ని పాటిస్తాడు. అంచేత మానవ జీవితానికి ఆధారమైనటువంటి శ్వాస, శ్వాస యొక్క నియమాలు మనకి తెలియాలి. ప్రాణాయామము అంటే యాక్చువల్ గా శ్వాసను నువ్వే ఎలా ఉపయోగించుకుంటావు. ఏమిటి ఋషులు చెప్పేది? నువ్వు శ్వాసను కనుక ఉపయోగించుకోదలుచుకుంటే ఒక శ్వాసతో నువ్వు ఒక్క ఇయర్ జంప్ చేయగలవు పరిణామక్రమంలో. అందువల్ల మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, సోకాల్డ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, ఐ వాంట్ లైక్ టు కాల్ దెమ్ యాజ్ లైఫ్ ఆర్గనైజేషన్. అంటే నువ్వు లైఫ్ ని అలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని. అందరూ అన్ని చోట్ల మాట్లాడగలరు, కానీ లహరి మహర్షి యొక్క గ్రూప్ లో, క్రియాయోగ యొక్క గ్రూప్ లో బయట వాళ్ళెవరూ మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు? కారణం ఏంటి అంటే దే డోంట్ నో హౌ టు బ్రీద్. లారీ మహాశయ ఏ బ్రీదింగ్ టెక్నిక్ గురించి చెప్పాడు, దాన్ని ఆయన క్రియాయోగ అనేవాడు. ఆ క్రియాయోగ గురించి నీకేమీ తెలియకుండా నేను చెప్తాను, థియరీ చెప్తాను అంటే, ఆపరేషన్ ఎలా చేయాలో హార్ట్ ఆపరేషన్ నేను చెప్తాను థియరీ అని చెప్తే నా చేత ఎవడో ఆపరేషన్ చేయించుకుంటాడని నేను అనుకోను. ఏమయ్యా, నువ్వు ఎప్పుడైనా ఓపెన్ చేసావా హార్ట్? కాదండి, అసలు నెత్తురు చూస్తేనే నాకు తల తిరిగి పడిపోతానండి. ఆ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. లారీ మహర్షి యొక్క కాన్సెప్ట్, దానికి క్రియాయోగ అనే పేరు ఎందుకు పెట్టాడు అనేది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. చాలా మందికి అసలు ఆ ఆలోచనే రాదు అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందని. కానీ ఆ పేరులోనే అన్ని ఉన్నాయి. ఆ మొత్తం క్రియాయోగాకి ఆధారం రామాయణం. మొత్తం క్రియాయోగాకి ఆధారం రామాయణం. ఆ రామాయణంలో ఇంకొక అద్భుతమైనటువంటి కాండ ఉంది, సుందరకాండ. అందువల్ల మొత్తం నువ్వు క్రియావంతుడివి అవ్వాలి అంటే, అంటే లహరీ మహర్షి యొక్క దీక్షలు నువ్వు క్రియావంతుడు అవ్వాలి అంటే నీకు సుందరకాండ మీద పూర్తి ఆధిపత్యం ఉండాలి. అదెంతసేపు మాస్టర్, నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంది. ఒక సంవత్సరంలో కండతా పట్టి, కండతా కాదు పట్టడం, ఆచరణ రావాలి. అందులో ఏ విధమైనటువంటి ఆచరణ చెప్పబడి ఉన్నదో ఆ విధమైనటువంటి ఆచరణ క్రియాయోగ ప్రిన్సిపల్స్ కి బేసిస్. ఈ వైబ్రెంట్ లైఫ్ లో దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేశాం, ప్రాణాయామ అనేటువంటి దాంట్లో. అంచేత మొట్టమొదట శాస్త్రము అనేటటువంటి దానికి లహరీ మహర్షి క్రియాయోగంలో ఇచ్చేటటువంటి నిర్వచనాన్ని అర్థం చేసుకోండి. శ్వాసను అస్త్రముగా ప్రయోగించుట శాస్త్రము. ఈ బ్రహ్మాస్త్రం దగ్గర నుంచి ఈ అస్త్రాలన్నీ కూడా శ్వాస మీద ఆధారపడినటువంటి అస్త్రాలే. ఈ బల అతిబల అని రెండు రకాలైనటువంటి విశ్వామిత్రుడు రాముడికి అందజేసినటువంటి అస్త్రాలు ఉన్నాయి. ఈ బల అతిబల అనేటటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసములు. బల నువ్వు పీల్చుకునేటటువంటి శ్వాస, అతిబల ఆ శ్వాసను నువ్వు ప్రయోగించటం వల్ల దానికి విశేషమైనటువంటి బలము చేకూరుతుంది. అందువల్ల ఆ పేర్లు పెట్టారు. వచ్చిన పెద్ద గొడవ పేర్ల గందరగోళంలో అదేదో వేరు అనుకుంటాం మనం, వేరేమీ కాదు. బల ఇన్ గోయింగ్ బ్రెత్, అతిబల అవుట్ గోయింగ్ బ్రెత్. రామాయణంలో ఏం చెప్తాడు? దీనివల్ల నీకు ఆకలి దప్పులు ఉండవు అని చెప్తాడు. పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తాడు? నువ్వు కనుక ఈ కంఠకూపంలో కనుక నువ్వు శ్వాసను పెట్టగలిగితే, సంయమనం చేసుకోగలిగితే నీకు ఆకలి ఉండదు, దప్పికుండదు. ప్రాణాయామం విభూతి యోగంలో చెప్తాడు, కంఠకూపే సంయమనం చేస్తే నీకు ఆకలి దప్పులు ఉండవు. సంయమనం, సంయమనము అంటే అర్థం ఏంటి? శ్వాసను నియంత్రణలో ఉంచుకునుట. అద్భుతమైనటువంటి విజ్ఞానం. అస్త్రాలన్నీ కూడా ఎక్కడో లేవు, మీ శరీరమే. అందుకే ఏ మంత్రం చదవాలన్నా ఇలా అంటాం మనం. ఇలా అంటే ఏమవుతుంది? అదే నేను ఎప్పుడు చెప్తానే ఎగ్జాంపుల్, టీవీ ఎగ్జాంపుల్. పాప తండ్రి డాక్టరు, వాడు స్టెతస్కోప్ తీసి ఇలా 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 అంటే తండ్రి ఇలా ఇలాగే అంటాడు, పాప ఇలాగే అంటుంది. కానీ తండ్రికి ప్రజ్ఞ ఉంది, ఆ హార్ట్ బీట్స్ వినేసరికల్లా వాడికి తెలిసిపోతుంది లోపల ఏమైందో. పైన నటిస్తే ఈ వైబ్రెంట్ లైఫ్ లో ఆ శ్వాస విజ్ఞానం గురించి ప్రాణాయామంలో చెప్తాం మనం. కానీ మొదటి రోజు మీరు బల అతిబల ఏం చెప్తాం? బల అతిబల శ్వాసన ఎలా ముందు శ్వాస పీల్చుకోవటం రావాలిగా. ఆ పీల్చుకోవటానికి రావటానికి భగవద్గీత అద్భుతమైనటువంటి శాస్త్రం యోగ శాస్త్రే అంటుంది అది. కానీ యోగ శాస్త్రము అక్కడ ఏమి చెప్పబడి ఉన్నది అన్నది ఎవడో మాట్లాడు. మీరు ఎప్పుడైనా చదివారు ఎక్కడైనా యోగ శాస్త్రం? అందులో ఏమి కానీ రాశాడుగా, ఏమని చెప్తాడు కృష్ణార్జున సంవాదే, అది రాయకపోతే తెలియదా మనకి కృష్ణార్జున సంవాదే అని. ఎందుకు రాశాడు అది కృష్ణార్జున సంవాదే? దాని తర్వాత ఏమంటాడు? ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా. భావం అర్థమవుతుందా? మొత్తము శాస్త్ర విజ్ఞానం అక్కడ చెప్పబడి ఉన్నది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే, చాలా స్పష్టంగా ఏం చెప్తాడు అంటే భగవద్గీతలో క్షేత్రము అంటే ఈ శరీరమే. 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట చెప్తున్నాను నేను. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధవ మామకా పాండవాశ్చైవ కిమకురువత సంజయ. అంతేత ఈ క్షేత్రముతో నువ్వు రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు కర్మక్షేత్రము, లేకపోతే దేనికోసం పుట్టావో నియతి ప్రకృతి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో చెప్పేటటువంటి. అంతేత ఈ క్షేత్రములో రెండు ఉన్నాయి, ధర్మక్షేత్రము ఉంది కురుక్షేత్రము ఉంది. మామకా పాండవాశ్చైవ, మమకారము ఉన్నటువంటి నా వాళ్ళు, మమకారము లేనటువంటి పాండవులు ఎలా ప్రవర్తించారు? మొత్తము శ్వాస నువ్వు పీలుస్తున్నప్పుడు మమకారం, శ్వాస వదులుతున్నప్పుడు మీకు మమకారం లేదు. మమకారం ఉంటే శ్వాస వదలలేవుగా. అంచేత మొత్తము భగవద్గీత శ్వాస విజ్ఞానం, మొత్తం భగవద్గీత. లాహరి మహాశయ యొక్క ఈ విజ్ఞానము చాలా ఇంపార్టెంట్. ఏ విజ్ఞానము? బల అతిబల అనేటటువంటి విజ్ఞానము, గాలి ఎలా పీల్చుకోవాలి, గాలి ఎలా వదలాలో అనేటటువంటి విజ్ఞానం. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్తాడు అంటే, సహజం కర్మ కౌంతేయ సదోషం అపి నచ్చజే. సహజము అంటే అర్థం ఏంటి? మనతో పాటు పుట్టినది, మనతో పాటు ఆగిపోయేది. శ్వాసేగా, ఇంకోటి ఏదైనా మనతో పాటు పుట్టిందేమో చూడండి. ప్లస్ నువ్వు ఎప్పుడైతే లేవు అంటావు అప్పుడు నీ శ్వాస కూడా ఉండదు, శ్వాస కూడా ఆగిపోతుంది. సదోషమపి న త్యజేత్, మొట్టమొదట ఏం చెప్తున్నాడు అంటే నీ శ్వాస కరెక్ట్ గా లేదు, అందువల్ల నువ్వు గాభరా పడిపోయి శరీరాన్ని వదిలేస్తాను అనుకు. ఎంత సైంటిఫిక్ గా అది డెవలప్ చేస్తాడో ఆ శ్వాస విజ్ఞానాన్ని, ఆ యోగ విజ్ఞానాన్ని భగవద్గీతలో. కానీ భగవద్గీతలో శ్వాస విజ్ఞానం మాత్రమే ఉన్నదా? అనుష్టుప్ ఛందస్సులో ఏ విజ్ఞానము చెప్పబడినా దానికి 7 అర్థాలు ఇవ్వవచ్చు. 7 లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఉంటుంది. అందువల్ల అది అనుష్టుప్ ఛందస్సైంది. 32 అక్షరాలు ఉన్నటువంటి శ్లోకాలతో చెప్పబడేటటువంటిది ఏది ఉన్నా కూడా దానికి 7 లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఉంటాయి. ఇవాళ నేను మీకు శ్వాసపరంగా చెప్తున్నాను. చిన్న మార్పు ఇక్కడ వస్తే, ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే, ఇక్కడేమో పక్క పక్కనే ఉన్నట్టుంటారు, 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి వాడు ఎటు వెళ్తాడు, వీటికి వెళ్తాడు, డిస్టెన్స్ పెరిగిపోతుంది. అంచేత ఇక్కడ చిన్న మార్పు ఏంటి మీరు నేర్చుకోవాల్సింది, నా జీవితంలో శ్వాస చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది, వహిస్తోందా ప్రస్తుతము? లేదుగా. ఇట్ ఈస్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ ఏ ఆధ్యాత్మిక సాధన అయినా చూసింది, త్రిరాచమ్య 3 సార్లు ఆచమనం చేసి దాని తర్వాత ఏం చేయాలి, 3 సార్లు ప్రాణాయామం చేయాలి. 3 సార్లు చాలు, 3 పాయింట్ పిన్ పెట్టేసరికి కరెంట్ ఎటు వెళ్లాలో అటు వెళ్ళిపోతుంది. అంచేత మీరు గంటలు ఏం ప్రాణాయామం చేయకలే దిశ మార్చుకోవటానికి. అంచేత ఇక్కడున్నటువంటి, ఇక్కడికి వచ్చి నేర్చుకునేటటువంటి ఈ టైంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సమయాన్ని శ్వాసకి లింక్ పెట్టుకోవటం ఫస్ట్. అది ప్రాణాయామంలో ఒక రిథం మనం తయారు చేసుకుంటాం. 4 రకాలైనటువంటి రిథమ్స్ ఉంటాయి మన జీవితంలో, బయోకెమిస్ట్రీలో కూడా ఆ రిథమ్స్ చెప్తారు. కానీ మనం ఆ పాటలు వాడొద్దు, కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే వాటికి వాళ్ళు ఇచ్చిన మీనింగే తప్ప మనం చెప్పే మీనింగ్ మనకి అర్థం కాదు. అంచేత మొట్టమొదట మనము ఏ శాస్త్రము చదువుకుంటున్నా, ప్రస్తుతానికి ఇవాళ మాత్రం మనం లారీ మాస యొక్క శాస్త్ర విజ్ఞానం గురించి చదువుకుంటున్నాం కనుక ఇవాళ దాని గురించి మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటి అంటే, సమయమును శ్వాసకి లింక్ చేసుకోవటం. ఈ సమయాన్ని శ్వాసకి లింక్ చేసుకుని మహాభారతంలో వ్యాసుడు ఒక అద్భుతాన్ని సృష్టించాడు. మహాభారత యుద్ధం అయిపోయింది, తపస్సు చేసుకోవటానికి కుంతీదేవి, గాంధారి, ధృతరాష్ట్రుడు వెళ్లారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారో అని చూడటానికి ధర్మరాజు వాళ్ళు కూడా అడవికి వెళ్లారు. ఎవరెవరు ఎలా ఉన్నారో చూడటానికి కుంతీదేవి, గాంధారి, ధృతరాష్ట్రుడు, సంజయుడు అక్కడ వెళ్లారు. పాపం వాళ్ల పిల్లలందరినీ మేము చంపేశాం, మేము వాళ్ళు ఎలా ఉన్నారో పాపం అని వాళ్ళ ఓదార్చటానికి మళ్ళీ మొత్తం సమూలంగా నాశనం అయిపోయింది కదా వాళ్ళ వంశం. ఆ టైంకి వ్యాసుడు వచ్చాడు అక్కడికి. ఆ టైంకి ఎప్పుడైతే వ్యాసుడు వచ్చాడో వీళ్ళ బాధని చూసి, వ్యాసుడు కూడా వీళ్ళ బంధువేగా, వీళ్ళ బాధ చూసి 3 రోజుల పాటు మీరు ఒక క్షణం పాటు మీరు వాళ్ళని చూపిస్తాను, చూస్తారా ఎవరిని, చనిపోయిన వాళ్ళందరినీ. ఒకడు నరకంలో ఉన్నాడు, ఒకడు స్వర్గంలో ఉన్నాడు, నరకంలో అనేక ప్లేన్స్, స్వర్గంలో అనేక ప్లేన్స్, ఇదంతా కాకుండా ముక్తి చెందిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ దింపాడు ఆశ్రమంలోకి, ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమంలోకి. పక్కనే నది ప్రవహిస్తుంది. ముందేమో ఒక క్షణం అన్నారు, వచ్చాక 3 రోజుల పాటు ఉండిపోయారు. శ్వాసకి కాన్షియస్నెస్ చేంజ్కి చాలా తేడా ఉంది, అందుకు చెప్తున్నాను నేను. ఈ మత్తుమంది ఇచ్చేశాక నీకు బాధ తెలియదు, దానికి మనం కారణం ఏం చెప్తామంటే మత్తుమంది ఇచ్చాం కనుక అని. యోగులు ఏం చెప్తారు అంటే మత్తుమంది వల్ల కాదు, నీ శ్వాస మారిపోయింది కనుక అంటది. దాన్ని నిరూపించడానికి అనేక మంది మహాత్ములు వాళ్ళ శ్వాసను మార్చుకుని ఆపరేషన్ చేస్తూ ఉన్నా కూడా నొప్పి అనుభూతి చెందకుండా వాళ్ళు చేయగలిగారు. అంచేత ఈ సమయాన్ని శ్వాసతో దాటిపోగలవు అది చెప్పటానికి చెప్పాను. చనిపోయిన వాళ్ళని మళ్లీ నువ్వు భూమి మీదకి తెచ్చురాగలవు. విశ్వాస సమయము, ఇది ప్రాణాయామంలో 4 రకాలుగా చెప్తాం మనం. ఈ టైం కంట్రోల్ని, గాలి లోపలికి వెళ్లేటటువంటి దాన్ని పూరక అంటాం, లోపల ఆపుకునేటటువంటి గాలిని అంతకుంభకం అంటాం, బయట వదిలేటటువంటి గాలిని రేచకం అంటాం, బయట వదిలేసాక గాలిని ఆపితే బాహ్య కుంభకం అంటాం. ఇవి 4 పూరక, అంతకుంభక, రేచక, బాహ్య కుంభక. ఈ 4 కూడా కాలాన్ని శాసిస్తాయి. కాలం కూడా 4 స్థితుల్లో చెప్పుకుంటాం మనం, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, బియాండ్ ది టైం, కాలాతీత స్థితి. ప్రాణాయామము ద్వారా సమయాన్ని మనం ఎలా అధిగమించగలము, దానికే లహరీ మహర్షి ఏం చెప్పాడంటే, నువ్వు కరెక్ట్ గా ఒక ప్రాణాయామం చేస్తే 1 సంవత్సరం ముందుకెళ్ళిపోతావు మిగతా వాళ్లకంటే. అంచేత నువ్వు కనుక కరెక్ట్ గా 10 ప్రాణాయామాలు చేస్తే నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు 10 సంవత్సరాలు ముందు ఉండాలి. అంటే 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడుంటావో అక్కడ ఉండాలి. ఆ ఊళ్ళో ఉంటావు, ఇంకో ఊళ్ళో ఉంటావు. ఆ మాట ఎవరికి అర్థం కావటం లే. క్రియాయోగం చేసేవాళ్ళకి కూడా మేము చేస్తున్నాం అంటారు తప్ప, శ్వాసను మేము పాటిస్తున్నాము అని అంటారు తప్ప, 1 సింగిల్ బ్రెత్ అంటే, 1 సింగిల్ బ్రెత్ అంటే గాలి లోపలికి వెళ్ళాక మళ్ళా బయటకు వదిలేసే లోపల ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు కాలం మారిపోతుంది. ఆ మారిపోవటానికి కారణం ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. దీనికి గడియారం చాలా ఈజీ ఎగ్జాంపుల్, కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఇంచంటే 7 ముళ్ళుంటే ఈ చక్రాల గురించి మీకు అర్థం అవుతుంది. కానీ 3 ముళ్ళున్నాయి గడియారంలో. 60 సెకండ్లు 1 తిరిగితే నిమిషాల ముందు ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే, దీని 60 దానికి 1కి సమానం. ఇది 60 సార్లు తిరిగితే అంటే ఇది ఒకసారి తిరిగే లోపల ఒకటి 60 సార్లు, ఇంకోటి 60 × 60 3600 సార్లు. ముళ్ళు అర్థమయ్యాయా? కక్కరాలు మీ ముందే జరుగుతుంది తేడా, కానీ అన్ని ఇంటర్లింక్డేగా. ఇందులో దేనికి దేనికి లింక్ లేకపోయినా నీ టైం పోయే. ఇస్ దిస్ ఎగ్జాంపుల్ క్లియర్? ఇంతేంటే ఈ ప్రాణాయామాన్ని మీరు ఆ దృష్టితో చేయించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలము 7 ముళ్ళ కాలము. మనకి ఇక్కడ సెకండ్స్ మినిట్స్ అవర్స్, ఇక్కడ 7 ఉన్నాయి. 7 గ్రహాలు సూర్యుడు చుట్టూ, అవి ఎలాగ సర్కిటస్ పాత్రలో తిరుగు, అన్ని సూర్యుడు చుట్టూనే తిరుగుతున్నాయి. అన్ని గ్రహాలు సూర్యుడు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాగైతే ఈ గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఒకే స్ప్రింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాయి. వాట్ ఎవర్ యూ కాల్. ఈ పాయింట్ క్లియర్ అయిందా? శ్వాసను అలా ఉపయోగించుకోవటం మనం ఇక్కడ నేర్పుతున్నాం. ప్రాణాయామంలో నేర్పాలి, అది అంత ఈజీ కాదు. ఇంచేత ఈజీ కాదు అంటే అలవాట్లో మానుకోవటం అంత కష్టం. ఇంచేత హ్యాబిట్స్ డై హార్డ్. కానీ యాక్చువల్ గా దాన్ని మీరు మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, మీ శరీరంలో ఉన్నటువంటి 7 గ్రహాలు బట్టి మీ టైంని మీరు ఖచ్చితంగా రివర్స్ చేసేసుకోవచ్చు. మీ శరీరంలో మీరు రివర్స్ చేసుకుంటే ఎవరి శరీరంలో అయినా చేసుకోగలరు. కనుక వ్యాసుడు ఆ చనిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కిందకి దింపి 3 రోజుల పాటు ఉంచగలిగాడు. అది మీరు చేయగలరు. మ్యాజిక్ ఏమీ లేదు, అక్కడ సాధన ఉన్నది. సాధన చేయకుండా మాత్రం చేయలేము. వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళు బరువు ఎత్తేస్తూ ఉంటే మనం ఎత్తలేకపోవటానికి ఒకటే కారణం, సాధన. సాధన చేస్తే ఏదైనా చేయగలం. కానీ మొత్తం సాధన దేని మీద ఆధారపడింది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఆధారపడింది. కేవలం ఈ రెండింటి మీద ఆధారపడింది. కానీ ఈ రెండింటి మీదే కాలము కూడా ఆధారపడింది. రాత్రి పొగలు, కృష్ణపక్షము, శుక్లపక్షము, ఉత్తరాయణము, దక్షిణాయణము. అలాగే 60 సంవత్సరాల సైకిల్ ఒకటి ఉంది. నాకు 60 సంవత్సరాల పేర్లు నాకు తెలియదు, కానీ షష్ఠి పూర్తి అంటాం మనం. మీ ఇష్టం దేన్ని తిప్పుతారో. మీరు ఎటైనా తిప్పుకోవచ్చు. మీరు కాలాన్ని గడియారంలో ముళ్ళు ఎలా తిప్పుకుంటున్నారో మీ జీవితంలో కూడా ముళ్ళని అలా తిప్పుకోవచ్చు. ఇది తిప్పుకోవటానికి భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్, భ్రుకుటి మధ్యన ప్రాణాలను ఆవేశింపజేసి అంటే సూపర్ ఇంపోజ్ చేసి. లారీ మాస యొక్క మొత్తము క్రియాయోగము భగవద్గీత 8వ అధ్యాయం మీద మెయిన్ గా బేస్ అయింది. ఏం చేయాలి మీరు? ఆ ప్రాణాన్ని మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఆపేసుకుని ఆ శ్వాసను మీరు లోపల ఉంచేసుకోవాలి. ఆ శ్వాసను మీరు లోపల ఉంచేసుకోగలగటం అనేదే పెద్ద ప్రాబ్లం. అందువల్ల వీళ్ళు ఏం చేశారు సైంటిస్టులు, ప్రాణాయామ సైంటిస్టులు, కుంభకము చేయండి. ప్రాణాయామంలో మీ శ్వాస ప్రశ్వాసలు ఇంపార్టెంట్ కాదు, కుంభకం ఇంపార్టెంట్. గ్యాప్, రెండు గ్యాపులు వస్తాయి మనకి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఒక గ్యాప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే వాట్ మేక్స్ ఇట్ టర్న్. గాలి పీల్చుకున్నారు కదా, ఇట్స్ ఓకే, గాలి పీల్చుకుంటున్నారు. ప్రకృతి ఏం చేస్తుంది? ఒకనొక పొజిషన్ దగ్గర ఖచ్చితంగా దాని వెనక్కి దిగుతుంది. నువ్వు పీల్చుకుని అలా పీల్చుకుంటూ ఉందామన్నా కుదరదు, అలా వదిలేస్తూ ఉందామన్నా కుదరదు. ఎక్కడో అక్కడ ఒక బయట ఒక బిందువు ఉంది. నీలోనే బయట ఒక బిందువు ఉంది. నీలోనే, నీ శరీరంలోనే, కానీ బయట ఈ శరీరానికి బయట ఒక బిందువు ఉంది. ఆ బిందువు నుంచి అది వెనక్కి తిరుగుతుంది. మళ్ళీ లోపల ఎక్కడో ఒక బిందువు ఉంది. ఆ బిందువు నుంచి మళ్ళీ అది లోపల నుంచి వెనక్కి తిరుగుతుంది. ఇది పట్టుకోవటం ప్రాణాయామంలో మొట్టమొదట నేర్చుకోవాలి. మీరు ప్రాణాయామం ఎలా చేస్తున్నారు, గాలి ఎంతసేపు పీలుస్తున్నారు, ఇది కాదు మీరు చూడాల్సింది. గాలి లోపలికి వెళ్తూ, మీరు లోపలికి వెళ్తూ ఎప్పుడు అది బ్యాక్ అవుతుంది మీరే అంటలేదు. అదే జరుగుతుంది. ఇన్నేళ్ళ పెట్టి ఇన్ని సంవత్సరాలు మనం గాలి పీల్చుకున్నాం. మీరేమైనా ఇంకా గాలి వెనక్కి రా అన్నారా ఏంటి? గాలి లోపలికి పో అన్నారా ఏంటి? సహజం కర్మకు అంతే. కానీ దోషయుక్తంగా ఉంది, సదోషముకు నచ్చేది. ఈ గాలి లోపలికి వెళ్లి బయటికి వచ్చి లోపలికి వెళ్లి బయటికి వస్తున్నప్పుడు 12 అమావాస్యలు 12 పూర్ణిమలు నీ శరీరంలో కూడా జరుగుతాయి అని యోగశాస్త్రం చెప్తుంది. 12 అమావాస్యలు 12 పూర్ణిమలు బయట జరిగితే 1 సంవత్సరం అంటాం, అంతే కదా. అంచేత లోపల జరిగేటటువంటి ఆ 12 అమావాస్యలు ఆ 12 పూర్ణిమలు నువ్వు పొందితే ఏమవుతుంది, ఖచ్చితంగా నీ లైఫ్ 1 సంవత్సరం ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తుంది కూడా. అది నువ్వు వద్దన్నది విందది, కానీ మనకి ఆ సైన్స్ పట్టుకోవటం లేదు. లాహరి మహర్షి యొక్క కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ స్పిరిచువల్ రిలీజియన్ అది బ్రెత్. ఆ శ్వాసను నువ్వు ఎలా చేయగలవు, దానికి భగవద్గీతలో ఆయన శ్రీ భగవాన్ వాచ అనేటటువంటి మాటకి ఆయన ఏం చెప్పాడు అంటే, నీ బ్రెత్ ఎక్కడికి వెళ్లి మళ్లీ వెనక్కి తిరుగుతుందో ఆ బిందువుని భగవానుడు అంటాము, కూటస్థము అంటాము. భగవాన్ అన్నా కూటస్థం అన్నా ఒకటే. ఇంకా భగవాన్ వాచ అనేటటువంటి పదము ఎక్కడెక్కడ వచ్చినదో అక్కడక్కడ ఎలా అర్థం చేసుకోవాలి మనం, ప్రాణాయామంలో శ్వాస లోపలికి వెళ్లి వెనక్కి తిరగబోతోంది, తిరగలేదు తిరుగుతే వచ్చేసింది, పాయింట్ అర్థమైందా. అంచేత శ్రీ భగవాన్ వాచ అనేటటువంటి పదాన్ని భగవద్గీత చదువుతున్నప్పుడు ఈ పాయింట్ ఏం చెప్తోంది నీకు, నీకు చెప్తుంది. అంచేత ఆ శ్రీకృష్ణుడికే కాదు భగవానుడు చెప్పింది, నీకు చెప్తుంది శ్వాస రూపంలో. అందుకే చాలా స్పష్టంగా నేనెవరిని అనేటటువంటి మాటకి కాలోస్ మీ ఐఎమ్ టైమ్, టైం అంటే శ్వాస. ఇంకోటేం చెప్తుంది యోగశాస్త్రము, రోజుకి 21,600 సార్లు మాత్రమే నువ్వు శ్వాస పీల్చుకునేటట్టు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు 100 ఏళ్లు బతుకుతావు, అందులో డౌట్ లేదు. నీకు ఏ రోగము రాదు, నీకు చావు రాదు. అందువల్ల నువ్వు 100 ఏళ్లు బతకలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి అంటే 24 అవర్స్ లో నువ్వు 21,600 శ్వాసల కంటే ఎక్కువ తీసుకుంటున్నావు, అంటే ఓవర్ డ్రా చేసేసుకుంటున్నాను. చాలా మంది ఈ బస్సు కోసం వాటిలో పరిగెడుతూ ఉంటే నీకు ఆయుష్క్షణం అవుతోంది అని చెప్తారు, కానీ నాకు హైదరాబాద్ లో అది అవుతోంది అనిపించదు. ఎందుకంటే ఒకసారి బస్సు ఎక్కాక ఒక 2 గంటల పాటు నువ్వు కదలకుండా కూర్చుంటావు. మొన్న నాకు ఉదాహరణ వచ్చింది, అంచేత ఖచ్చితంగా నీ శ్వాస రేట్ తగ్గుతుంది. అంచేత బస్సు కోసం నువ్వు పరిగెడుతున్నప్పుడు ఏదో కాస్త శ్వాస పెరిగినా లాజిక్ అర్థమవుతోందా? ఈ లాజిక్ తో ఆలోచించండి. మీరు పొల్యూషన్ అది ఇంకా మర్చిపోండి, మీరు ప్రాణాయామంలో పొల్యూషన్ కి విలువ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు లోమ విలోమ ప్రాణాయామము ద్వారా నువ్వు మంధన చేస్తావు, మంధన చేయాలి లోమ విలోమ ప్రాణాయామము ద్వారా. దేన్ని మంధించాలి నువ్వు? నీ యొక్క కుండలిని మంధించాలి. కచ్చపం మీద ఉన్నటువంటి మంధర పర్వతాన్ని, కచ్చపము అంటే సాక్రల్ బోన్. మీరు కనుక జాగ్రత్తగా మీ బాడీ అనాటమీని చూస్తే సాక్రల్ బోన్ కింద ఉందేంటది కాకిక్స్, దాని మీద మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఫటా 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 కొట్టాలి. మీరు ఏం ఫటా ఫటా కొట్టాలి, అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా వెళ్ళదు. మీకు డీప్ బ్రీదింగ్ అసలు అంటే ఏంటో తెలిస్తేగా, అసలు లంగ్ బ్రీదింగ్ కూడా లేదనుకుంటా నేను. నాకేమనిపిస్తాను థ్రోట్ బ్రీదింగ్, ఈ శ్వాస అసలు కిందకి దిగుతేగా. కానీ ఎక్కడి వరకు దింపాలి నువ్వు శ్వాసనేమో లంగ్స్ లోపల దింపాలి, ప్రాణాన్నేమో కోకెక్స్ దింపాలి, అంటే ఈ రెండింటికి మధ్య తేడా తెలియాలి. నువ్వు గాలి లోపలికి వెళ్తున్నప్పుడు శ్వాస ఎక్కడికి వెళ్తోంది, ప్రాణం ఎక్కడికి వెళ్తోంది? ప్రాణాయామము అంటే నాట్ బ్రీదింగ్, కంట్రోలింగ్ ప్రాణ. ప్రాణ ఈజ్ నాట్ బ్రెత్. అంటే ఒక గురువు ఎలా చెప్పాడు అంటే, ప్రాణాన్ని నువ్వు క్యాప్సూల్ గా అనుకో, వాయువుని నువ్వు క్యాప్సూల్ అనుకో, ప్రాణం అందులో ఉన్నటువంటి మందు. మందు వేసుకోవాలంటే క్యాప్సూల్ కావాల్సిందేగా, కానీ క్యాప్సూల్ కాదు నీకు యాక్చువల్ గా లైఫ్ ఇచ్చేది ప్రాణ. అంటే నిజంగా వాయువే నీకు ప్రాణం ఇచ్చుంటే చనిపోతున్న వాడికి ఓ లంగ్ మెషినరీ ఏదో పెట్టి కొట్టేస్తే వాడు బతికిపోవాలి, బతకడగా. లాజిక్ అర్థమవుతుందా? ఇంత ప్రాణాయామము ప్రాణాన్ని అసలు మనం యామం జీవించటంలే అసలు. యు ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ యువర్ బ్రెత్, అది కూడా కరెక్ట్ గా కాదు, పద్ధతిగా కాదు. అంటే ఈ ప్రాణాయామమును మళ్లీ రివైవ్ చేయటం వల్ల వాయువుని ప్రాణాన్ని ఎలా సెపరేట్ చేయాలో అనేటటువంటిది ఒక గురువు నీకు చేసి చూపించగలడు తప్ప థియరీ నేను ఎంత చెప్తే ఏం లాభం? కానీ ఒక కాన్సెప్ట్ వస్తుంది నీకు. అంతవరకు ఈ థియరీ ఇంపార్టెంటే, అన్ ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. కానీ ఒకసారి ఇది అయిపోయాక ఇంకా నీకు ఆ కుతూహలం రావాలి. అందువల్ల ఐదు రకాలైనటువంటి ప్రాణాయామాలు మనకు తెలియాలి. ఒక ప్రాణాయామము ప్రాణవాయువుని లోంచి ప్రాణశక్తిని వేరు చేసేది. ఐదు ప్రాణాలు ఉన్నాయని మనకి తెలుసు కదా, ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన. ఈ ఐదు ప్రాణాలను మనం తీర్చుకున్నటువంటి వాయువులోంచి వేరు చేసే టెక్నాలజీ ముందు మనం పట్టుకోవాలి. లేకపోతే నువ్వు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నావు తప్ప ప్రాణాయామం కాదు. అంటే ఎంత భ్రష్టు పట్టిపోయిందో యోగ విద్య మీరు ఆలోచించుకోండి. ఎప్పటికీ కూడా ప్రాణాయామము అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఐదు ప్రాణాలను వేరు చేసేటటువంటి విద్య అని ఎవరైనా చెప్తున్నారా నాకు తెలియదు. నాకు అవుడు చెప్పలే, ఇదంతా నేను పుస్తకాలు చదివి నేర్చుకున్నానే తప్ప కాశీలో నాకు చెప్పినటువంటి గురువులు కూడా ఈ విషయం చెప్పలేదు. మరి ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు అని చెప్తే నేను హౌ కెన్ ఐ గివ్ ఎ స్వీపింగ్ స్టేట్మెంట్ లేరని నాకు తెలియదు. చేత బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఏ కోణంలో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి? ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన ప్రాణాలను ముందు వేరు చేయటం నేర్చుకోవాలి. వేరు చేసిన తర్వాత వాటిని ఆ ఏరియాలోకి పంపించగలగాలి. అంటే వీటి కార్యక్షేత్రం ఎక్కడుందో తెలియాలి మీకు. అపాన వాయువు బొడ్డు కింద నుంచి పాదాల వరకు అపాన వాయువు, కంఠం నుంచి పై వరకు ఉదాన వాయువు, కంఠం నుంచి హృదయం వరకు ప్రాణవాయువు, ఈ డయాఫ్రామ్ దగ్గర నుంచి బొడ్డు వరకు సమాన వాయువు, శరీరం అంతా జ్ఞాన వాయువు. కంఠం నుంచి బొడ్డు, బొడ్డు వరకు, కంఠం నుంచి హృదయం వరకు ప్రాణవాయువు, డయాఫ్రామ్ హృదయం నుంచి బొడ్డు వరకు సమాన వాయువు. ఇక్కడ తమాషా ఏంటి అంటే మన ఋషులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే నీకు వచ్చేటటువంటి ఏ రోగం అయినా కూడా ఈ ప్రాణశక్తి యొక్క అంచేత నువ్వు తీసుకున్నటువంటి శ్వాసని తలనొప్పిగా ఉంది అంటే ఏ వాయువు ఉపయోగించాలి? రాసుకుందాం ఉదాహరణ వాయువు. హృదయము అక్కడ లంగ్స్ అక్కడ ప్రాబ్లం వస్తే ప్రాణవాయువు, నాభి దగ్గర నుంచి బొడ్డు దానికి కొంచెం కింద వరకు వెళ్తే సమాన వాయువు, సయాటిగా ఈ మోకాలు నొప్పులు అవి ఏంటి వస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందో నీకు తెలియలేదు అప్పుడు వ్యానవాయువు ఉపయోగించాలి. వ్యానవాయువు సర్వత్రా వెళ్తుంది కనుక. అంటే వ్యానవాయువు ఈజ్ ఏ జనరల్, స్పెషలైజేషన్ ఇవి నాలుగు. అప్పుడు ప్రాణాయామంలో అనేక మెరకల్స్ మీరు చేయొచ్చు, అనేక మ్యాజిక్లు జరుగుతాయి. వైబ్రెంట్ లైఫ్ లో ఈ ప్రాణాయామమే చాలా ముఖ్యం. కానీ మరి మేము ఇది ఎలా చేస్తామో మాకు తెలియటం లేదు. నీకు తెలియకపోయినా యువర్ లంగ్స్ నో, నీ లంగ్స్ ఖచ్చితంగా ఫైవ్ లోప్సే ఉన్నాయి. ఎడంవైపు రెండు, కుడివైపు మూడు, హార్ట్ కూడా కలుపుకుంటే ఎడంవైపు మూడు అయిపోతాయి. ఇందులో ప్రాణము అపానము ఎడం వైపు ఉంటాయి, మిగతావి మూడు కుడివైపు ఉంటాయి. అంటే మనం పీల్చుకున్నటువంటి గాలి ఎడం వైపు ఉన్నటువంటి లోప్స్ లో వెళ్లేటటువంటి గాలి ఎలా మారుతాయి? ప్రాణము అపానముగా మారుతాయి. కుడివైపు లోప్స్ లోకి కూడా గాలి వెళ్తుందిగా, ఆ వెళ్లినటువంటి గాలి మధ్యన ఉన్నటువంటిది సమానంగా మారుతుంది. ఆ పైన కింద ఉన్నటువంటివి, పైది ఉదానంగా ఉంటుంది, కిందది జ్ఞానంగా వెళ్తుంది. సమస్య ఏంటి, మన మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేసేటటువంటి లివర్ యానవాయువు కిందే ఉంటుంది. లివర్ అంటే ఏంటో తెలుసా? వన్ హూ లివ్స్. లివర్ అర్థం అంతే కదా, డాన్సర్ డాన్స్ చేసేవాడు. లివర్ తన పేరు లివర్. జ్ఞానవాయువు. ఇంచేత మోడర్న్ ఎనాటమీ అండ్ ఓల్డ్ ఇవి సమానంగానే నడుస్తాయి. ఇంచేతంటే సైన్స్ సైన్సే, ఇదివరకు వాడు కనిపెట్టినా ఎప్పుడు కనిపెట్టినా దాని ఫంక్షన్ అలాగే ఉంటుంది. అంచేత ఇది ఏ విధంగా చేయాలి అనేటటువంటి దానికి చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణకర్మ విభాగశ అని చెప్తాడు. నాలుగు రకాలైనటువంటి వర్ణాలు ఉన్నాయి ప్రాణంలో. నాలుగు ప్రాణాలు ఉన్నాయి కదా, వ్యానము అన్నది అన్నిటినీ కంబైన్ గా చేసేది కనుక దాన్ని పక్కన పెట్టేస్తాం మనం. ఇంకేంటే బ్రాకెట్స్ లో కూడా కామన్ గా ఉండేది బయట తీసి పడేస్తాం, తర్వాత అన్నిటినీ బ్రాకెట్స్ లో పెట్టినట్టే వ్యానవాయుని బయట పక్కన పెట్టేస్తే ప్రాణాపాన ఉదాన సమానం. చాతుర్వణ్యం మయా సృష్ట గుణకర్మ విభాగశ, దీనికి గుణాలు వేరు, వీటి యాక్టివిటీస్ వేరు, వాటి విభాగాలు వేరు. దానిని మనం ఎలా చేయాలి అనేటటువంటి దానికి మళ్ళా నాలుగే ఫండమెంటల్స్ ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఇవాళ లోపలికి వెళ్లే గాలి, అంతఃకుంభకము, బయటకు వచ్చేటటువంటి గాలి, బాహ్య కుంభకము. జ్వాలాకుల్ మహర్షి ఒక హింట్ ఇచ్చాడు, ఆ హింట్ చెప్పి ఆపిస్తాను ఇవాళ. కానీ లహరీ మహర్షి యొక్క మొత్తము క్రియాయోగము భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలనే కాకుండా అష్టావక్ర గీత, అలాగే 26 పుస్తకాలు రాశాడు ఆయన ఈ యోగ శ్వాసపరంగా దాన్ని అనలైజ్ చేస్తూ. కానీ జ్వాలాకులు ఇచ్చినటువంటి ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లోపలికి శ్వాస పీల్చుకుని మీరు ఏమి కావాలనుకుంటున్నారో దానిని తయారు చేసుకుని ఖచ్చితంగా దానిని మాత్రమే మీరు బయటకు వదిలితే అది అక్కడే మూర్తి భవిస్తుంది. సిద్ధి సత్యసాయి బాబా ఒకసారి సముద్ర పొడ్డును కూర్చున్నారు, మాట్లాడుతున్నారు భగవద్గీత గురించి. దాని గురించి మాట్లాడుతూ ఇసుకని ఇలా తీశాడు. తీస్తే ఏమైందో మీకు తెలుసు కదా, బంగారు అది ఇప్పటికీ ఉంది, ఆ బంగారు కృష్ణ విగ్రహం. అంతే, ఇట్ ఈస్ నాట్ మెస్మరిజం ఆర్ హిప్నటిజం. అలాగే ఆయన లోగో అన్ని మతాలు ఉన్నది ఉంది కదా, 6 మతాల చిన్నది, అది ఎలా తయారు చేశాడు అంటే ఆయన ఒకసారి ఇలాగే మాట్లాడుకుంటున్నారు కస్తూరి వాళ్ళు వీళ్ళు అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఈ లోగో గురించి. ఈ ఒక సాయి ట్రస్ట్ పెట్టాలండి, దానికి ఒక సంఖ్య భావార్థమైందా నేను చెప్తాను. చూశారా మీరు సత్సాయి లోగో, ఒక దీపం ఉంటుంది, దీపం చుట్టూ అన్ని మతాలు ఉంటాయి, 6 మతాల యొక్క. అంటే ఒక తమలపాకు తీసుకుని ఆయన ఇలాగా తింపుతున్నాడు దాన్ని, భోజనాలు అయి మాట్లాడుకుంటున్నాడు ఈ ట్రస్ట్ గురించి. ఇలా మాట్లాడుతుంటే అని ఊదాడు బంగారంతో వచ్చినటువంటి, నువ్వు ఊది చేసుకోవచ్చు. అదే కండిషన్ ఏంటి, నువ్వు ఊదుతున్నప్పుడు ఆ లోగో గురించి స్పష్టమైన అవగాహన నుండి నువ్వు ఊదితే వచ్చేస్తుంది. చేత ఈ 4 కంట్రోల్స్ కూడా శ్వాస మీద మనకి చెప్తావు. టైం కంట్రోల్ గురించి నేను ఇప్పుడు చెప్పాను, దీని తర్వాత ఇంకా 3 కంట్రోల్స్ ఉన్నాయి. ఇంద్రియాల కంట్రోల్ ఒకటి, వాక్ యొక్క కంట్రోల్ ఒకటి, మీనింగ్ యొక్క కంట్రోల్ ఒకటి. డబ్బు యొక్క కంట్రోల్ కాదు, అర్థము అంటే మీనింగ్, వాట్ డస్ ఇట్ మీన్, అది మనం సమయము, సమయ ఇంద్రియ వాక్ అర్థ శివ అంటూ ఉంటాను నేను, SIVA ఫస్ట్ లెటర్స్, సమయము, ఈ ఇంద్రియము, వాక్, ఏ